परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ भूर्भुवस्तुः तत्सवितुर्वरेण्यः भर्गो देवस्य धीमहि धियो नः ప్రచోదయాత్. ఈరోజు ప్రతి శనివారం సోమవారం చెప్పుకునేటట్టుగా ఇజోట్రిక్ ఆస్ట్రాలజీ కాకుండా మహాకాల చక్రవర్తి యంత్రం, మహాయోగేశ్వరీదేవి అనుగ్రహ మంత్రం, వీటికి సంబంధించిన విశేషం ఏమిటి అది చెప్పుకుందామని అడిగింది తేజ. అందుకనే ఇవాళ దానికి ఇంట్రడక్షన్ అన్నమాట. మామూలుగా ఆధ్యాత్మిక జగత్తులో ఎవరైనా సరే పనిచేసేటప్పుడు భౌతిక జగత్తులో ఎలాగైతే మనం ఒక పని చేయాలంటే మనకు వనరులు ఉండాలి. వనరుల్లో మొట్టమొదటిది ఏంటంటే ఫైనాన్షియల్, డబ్బు బాగా ఉండాలి అది పని చేయాలంటే. అలాగే మ్యాన్ పవర్ ఉండాలి. అలాగే ఆలోచనకు సంబంధించి మేధా పవర్ ఉండాలి, అంటే మేధస్సు ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, మనీ ఉండాలి. తర్వాత దానికి తగ్గ వాతావరణం ఉండాలి. ఈ ప్రదేశంలో మనం ఈ ఫ్యాక్టరీ పెట్టచ్చు, లేదా అక్కడ ఆ బ్యాక్డ్రాప్ బాగలేదు, దాన్ని ఏమంటామంటే మనకు రా మెటీరియల్ దొరకటం, వీటికి సంబంధించిన విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కన్జ్యూసివ్గా ఉండాలి. ఒకటి ఏదైనా పెట్టాలంటే భౌతిక జగత్తులోనే ఎలా ఉంటాయి, ఆధ్యాత్మిక జగత్తులో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటంటే మనం లక్ష్యాన్ని ఒకటి సాధించాలంటే దాన్ని సాధించడానికి కావాల్సిన జ్ఞానము, దానికి కావాల్సిన శక్తి, అలాగే దాన్ని సాధించడానికి కావాల్సిన సహనము, ఓర్పు, క్షమ ఇలాంటివన్నీ కావాలి. ఇలాగా ఒక లక్ష్యం ఏమిటంటే ప్రస్తుతం కాలానికి మనకు మాస్టర్ ఇచ్చిన లక్ష్యం ఏంటి, గురుదేవులు ఒకటే చెప్పారు, అదేంటంటే ఈ భూమి మీద ఉన్న జీవులందరిలో జీవులందరిలోనూ దైవత్వం ప్రకటించబడటం, ఈ భూమిపై స్వర్గావతరణ జరగటం, ఇది ఇందాక ఆల్రెడీ కొంత జరిగిపోయింది, మళ్ళీ ఆపేసేసి మళ్ళీ మొదలు పెట్టనా?
ఓకే, కంటిన్యూ చేయండి అంకుల్, పర్వాలేదు. ఆడియో ఫైల్ ఆన్ లోనే ఉందా? ఏంటి టాపిక్?
నువ్వు చెప్పిందే.
ఓకే ఓకే.
అందుకని మనం ఆధ్యాత్మిక జగత్తులో అయినా సరే లక్ష్యం ఒకటి నిర్ధారణ అయిన తర్వాత ఆ లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలి, దానికి సంబంధించి మనం ఏం చేయాలి, విషయం అంతా సేకరించాలి. విషయం సేకరించడాన్ని అయిన తర్వాత ఏం చేయాలి, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి చూసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి చూసుకున్న తర్వాత దాన్ని మనం ఎక్స్పెరిమెంటల్గా చేసుకుని దాన్ని మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా దాన్ని పంచాలి. దీన్నే మాస్టర్ ఎలా ఇచ్చారంటే మన ఏకైక లక్ష్యం. ఆయన మాటల్లో ఇక్కడ మనకు ప్రింట్లో ఉన్నది చదివి వినిపిస్తాను. దాన్ని సాధించడానికి ఆయన ఏం చేశారు, దాన్ని మనకు ఎలా ఇచ్చారు, దాన్ని మనం ఎలాగో ఉపయోగించాలి. ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి మనందరి పాత్ర ఏమిటి ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ లక్ష్యం ఒకసారి పైకి చదివి వినిపిస్తాను. అన్ని విద్యలు లాగే ఆధ్యాత్మిక విద్య లేక జీవించే కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లేక సంజీవని విద్య ముందు థియరిటికల్గా విషదముగా స్టెప్ బై స్టెప్ అధ్యయనం చేయాలి. సంజీవని విద్య అని ఇచ్చారు, అలాగే జీవన దేవతా సాధన అని ఇచ్చారు. అవన్నీ కూడా అసలు ఎలాగ చెయ్యాలి, జీవించడం ఎలాగా అనేది స్టెప్ బై స్టెప్ ప్రతిదీ తెలుసుకోవాలి. ప్రతిదాని యొక్క పూర్వపరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దీన్ని జపము అని ఇచ్చారు. అలాగే మన లక్ష్యంలో సెకండ్ పాయింట్ అంటే ఒక లక్ష్యం ఉన్న దాంట్లో పాయింట్స్ 1.1 నెంబర్ 2 ఏంటి, కుటుంబం అనే ప్రయోగశాలలో ఈ థియరీని ఏం చేస్తాం, ప్రాక్టికల్స్గా అప్లై చేసి చూసుకుంటాం. ఆ ఫలితాలను ఏం చేస్తాం, వైజ్ఞానిక ఆధారాలు ఉన్నాయా, ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి. దీనికి ప్రాణాయామం 1 అని ఇచ్చారు. మూడవది ఏంటంటే ఈ దీంట్లో మూడో పాయింట్ మన లక్ష్యంలో ఏ విజ్ఞానాన్ని అయితే మనం సంపాదించామో దాన్ని మానవ జాతిలో సమాజాల నిర్మాణానికి ఉపయోగించుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి పర్వ, వరల్డ్ టీచర్ ట్రస్ట్, లేకపోతే ఇంకోటి ఏదో సత్సాయి సేవా సంస్థలు, ఇవన్నీ దీన్ని ప్రాణాయామం 2 అన్నారు. ఇది అయిన తర్వాత నాలుగో స్టెప్లో మానవ జాతిలో జరిగిన ప్రయోగాలను అంటే మనం ఏవైతే జీవించే కళ అనే దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని దాన్ని మొదటి కుటుంబంలో ఇంప్లిమెంట్ చేసి దాని నుంచి వచ్చిన ఫలితాలతోటి మానవ జాతిలో సమూహాలు నిర్మాణం చేసాము, గ్రూప్ ఫార్మేషన్ చేసాము. ఆ గ్రూప్ ఏమేం చేయాలి, దాంట్లో నుంచి వచ్చిన ఫలితాలతోటి అటు ఖనిజ, తర్వాత వృక్ష, తర్వాత జంతు, ఆ జగత్తులన్నింటిలో కూడా దాన్ని అప్లై చేస్తూ వాటిని కూడా పరిణామ క్రమంలో ముందరకు వచ్చేటట్టుగా మనం కృషి చేస్తూ నెక్స్ట్ ఏం చేయాలి, దేవా కింగ్డమ్ తోటి సంబంధం ఏర్పరచుకొని వాళ్ళతో కలిసిమెలిసి మనం పనిచేస్తూ ఎన్నడూ ఊహించబడని నవయుగాన్ని స్థాపించాలి. ఇది ధ్యానం. ఇది మాస్టర్ ఇచ్చిన లక్ష్యం. ఈసారి మేధాపత్రికలో చేతనత్వ విజ్ఞాన మాసపత్రిక మేధాలో మాస్టారి సంస్మరణ ప్రత్యేక సంచికని ఇచ్చారు. దాంట్లో 199వ పాయింట్లో మన ఏకైక లక్ష్యాన్ని ఇచ్చారు. ఈ ఏకైక లక్ష్యాన్ని సాధించడానికి ఆయన ఏం చేశారు, మనకైతే చెప్పారు లక్ష్యం ఇదని, సరే ఆయన వంతుగా ఆయన ఏం చేశారు, అది మనం టాపిక్. ఇది 2-3 క్లాసులు పట్టచ్చు, ఒకసారి అయిపోదు. ఒకనొక సందర్భంలో ఇంకా సప్తర్షి ఆశ్రమం పెట్టలేదు గుంటూరులో, అందరం మేము ఉన్నాం. ఒకరోజు ధ్యానంలోంచి బయటకు వచ్చి మహాయోగేశ్వరీదేవి దర్శనమైంది. ఆ మహాయోగేశ్వరీదేవి ఇలా ఉంటుంది, 7 తలలు ఉంటాయి, 7 అంటే 2 14 చేతులు ఉంటాయి, దాంట్లో ఆయుధాలు ఇవి ఉంటాయి, రంగులు ఇలా ఉంటాయి అని మొత్తం వర్ణించి ఓ బొమ్మ వేయించి, ఇప్పుడు షిరిడీ బాబా గారి గుడి ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న పాకలా వేయించి దాంట్లో బొమ్మ పెట్టారు ఫస్ట్. అది మహాయోగేశ్వరీదేవి అక్కడ రావటం గురించి. ఈ మహాయోగేశ్వరి ఎందుకు వచ్చింది, ఈ మహాయోగేశ్వరి రావడానికి కారణం ఏంటి, ఇది మనం తెలుసుకుంటే మహాకాల చక్రవర్తి యంత్రం ఎందుకు వచ్చిందో, అనుగ్రహమాల మంత్రం ఎందుకున్నదో, మహాయోగేశ్వరీదేవి ఎందుకు వచ్చిందో, ఆవిడ చేసే పనులు ఏమిటో మనకు అర్థమవుతాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కొంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. అదేంటి, ఈ భూమిపై స్వర్గ అవతరణ అనేది మన లక్ష్యం అని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. జనరల్గా లక్ష్యం మర్చిపోం, కానీ ఇలాంటివి మన లక్ష్యాలు ఉండవు, ఎందుకంటే ఇది గురువు యొక్క లక్ష్యం. మన లక్ష్యం అనుకుంటేనే మనకు గుర్తుంది. కాబట్టి ఈ పుస్తకాలు మాటి మాటికి చదువుతుంటే ఏమవుతుందంటే, ఓహో ఇది అన్నమాట లక్ష్యం, దీనికోసం పనిచేస్తున్నాం అనమాట. ఇప్పటివరకు రామకృష్ణ అనే నన్ను గురించి మీరు పట్టించుకోవద్దు, నా గురించి ప్రచారం చేయొద్దు, నా లక్ష్యం నేనిచ్చిన జ్ఞానం వాటిని ఉపయోగించుకోండి అని ఆయన పదే పదే చెప్తూ ఉంటే, ఇంతకీ లక్ష్యం ఏంటి అని ప్రశ్న వేస్తే మళ్ళీ కష్టం. అందుకని మనం మన పుస్తకాల మీద ఎప్పుడు ఒక క్యాప్షన్ పెట్టుకుంటుంటారు కొందరు. ఇప్పుడు కిషోర్ ఉన్నాడు, కిషోర్ అండి లర్నింగ్ లైఫ్ అనుకుంటారు అని ఒక క్యాప్షన్ పెట్టుకున్నాడు. అలాగే ఇంకొకళ్ళు ఓం భూర్భూస్వా అని పెట్టుకున్నారు, ఇంకొకళ్ళు మన కేజా బికమ్ ది పార్ట్ అని తను పెట్టుకున్నారు. అలాగా భూమిపై స్వర్గ అవతరణ అనేది మన లక్ష్యం. కాబట్టి ఇది ఎప్పుడు మన కళ్ళ ముందు అలా మెదులుతూ ఉంటుంది. ఒక మేనేజర్గా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్గా కిషోర్కి ఏంటి, అడ్వాన్సెస్ ఎంత టార్గెట్, డిపాజిట్స్ ఎంత టార్గెట్, రికవరీ ఎంత టార్గెట్, ఇలాగా ప్రతిదానికి టార్గెట్స్ ఉంటాయి. అలాగా అది ఎప్పుడు ఒక టేబుల్ మీద చిన్న కాగితం మీద పెట్టుకుంటూ రెడీగా ఉంటే ఎంతవరకు రీచ్ అయ్యాం, ఎంత గ్యాప్ ఉంది, ఇవన్నీ తెలుస్తుంటాయి ఎప్పటికప్పుడు. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడైనా చూసినా కనిపిస్తుంది. అలా రెడీగా మనం ఎదురుకుండా మన లక్ష్యము అని రాసుకుని భూమిపై స్వర్గావతరణ ప్రతివాడిలోనూ దైవత్వము ప్రకటించబడటం, దైవత్వం జాగృతం అవటం అనేది లక్ష్యం అని పెట్టుకుంటే ఎదురుకుండా ఓహో మనం చేస్తున్న పనులన్నీ టువర్డ్స్ దట్ ఎండ్, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఈ పనులు చేస్తున్నామని గుర్తు ఉంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, భూమిపై స్వర్గావతరణ ఎలా సాధ్యమవుతుందండి? మొన్న యుగంధర్ అనే ఆయన శంబళలో ఉంటారు కదా, ఆయన మా ఇంటికి వచ్చారు. వచ్చి సరిగ్గా మాస్టారు జూన్ 30న శరీరం వదిలేసి ముందు రోజు రాత్రి 12 గంట ఆ ప్రాంతంలో నా ఒళ్ళో తలబెట్టుకుని, ఒరే నువ్వు ఒకటి చేసి పెట్టాలి నాకు అన్నారండి. చెప్పండి మాస్టర్ చేస్తాను నేను అన్నాను నేను. అంటే ఏం లేదురా, భూమిపై స్వర్గావతరణ నువ్వే చెయ్యాలి, నీ ద్వారా అవుతుంది అన్నారు. నేను ఆశ్చర్యపోయాను, నా ద్వారా ఏమవుతుందంటే నాకేం తెలుసు, నేనేం చేయగలను అన్నాను. లేదు లేదు, నీ ద్వారా అవుతుంది, నువ్వు భూమిపై స్వర్గావతరణ చెయ్యాలి, నీ ద్వారా అవుతుంది అన్నారండి. అది నాకు గుర్తొచ్చింది మీకు చెప్తున్నాను అన్నారండి. అని భూమి మీద ఇంకో 100 కోట్ల మంది ఉన్నారు. అంతమందిలో ఈ పర్సెంట్ మారితే చాలు స్వర్గావతరణ జరిగినట్టే. సపోజ్ 1% వేసుకోండి, భూమి మీద 8 కోట్ల మంది ఉంటారు, 8 కోట్ల మంది కోట్లో 1% వేసుకున్నారు, వాళ్ళ 10 లక్షల మంది మారిపోయినట్టు. అలాగా 1 కోటి మంది మారిపోతారు 1% మన పరిధిలో. మనం ఈ కార్యక్రమం చేయటానికి మనం ఏం చేయాలి అనేది ప్రతి వాళ్ళకి ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. పక్కవాడు ఏం చేస్తున్నాడు అని చూసామంటే మనం ఏమీ చెయ్యం. పక్కవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు వెళ్ళారు, మనం ఎంతవరకు వెళ్ళాం, ఇలా బేరీజ్ వేసుకుంటూ కూర్చుంటే ఎటు వెళ్ళాం. కాకపోతే గ్రూప్గా వెళ్తే మటుకు వెళ్ళగలం. మళ్ళీ గ్రూప్లో ఏంటి ఎలా ఉంటుంది, డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఇదిగో ఈ పని నుంచి ఇది నేను చేస్తాను, ఇది అందరం కలిసి చేస్తాం, అందరం కలిసి ఈ ఎఫెక్ట్ వచ్చేట్టు చేద్దాం అని ఒక ప్రయత్నం ఉంది చూస్తారు. అది ఒక మనిషి చేసినట్టే, గ్రూప్ అంతా కలిసి చేస్తే. అలాగా చెయ్యాలంటే మన ద్వారానే జరగాలి. అది ఎలా జరుగుతుందంటే మనం మారటం ద్వారా జరుగుతుంది. మనం మారుతున్నామా లేదా అనే దానికి యార్డ్ స్టిక్ ఎవరంటే వీటరాయి మనమే. పక్కవాళ్ళు చెప్తే కోపం వస్తుంది ఎవరికైనా, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్తే గురువే చెప్పడం. అలాగా గురువు కూడా ఎప్పుడు నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని వేలెత్తి చూపించడు. అది ఏంటో మనకు తెలిసేట్టు చేస్తాడు. తెలిసినట్టు చేస్తే అప్పుడు ఏం చేయాలి, దాన్ని లోపంగా మనం తెలుసుకుని దాన్ని సవరించుకోవాలి. మనందరం మారటం ద్వారా భూమిపై స్వర్గావతరణ జరుగుతుంది. అది లక్ష్యం సాధించడానికి కిటుక అంతా ఎక్కడుంది, కీలకం అంతా ఎక్కడుందంటే ద మాస్టర్ కీ మన దగ్గరే ఉంది. సరే, మారటం ద్వారా భూమిపై స్వర్గావతరణ ఎలా మారాలి అంటే దేవతలుగా మారాలి. ఎందుకు దేవతలుగా మారాలంటే స్వర్గంలో దేవతలు ఉంటారు కాబట్టి. అంతకీ దేవతలు అంటే ఎవరు, దేవతలంటే సంస్కృతంలో దేవ ఇతి దివ్య ఇతి దేవ అంటే ఎవరైతే ఇస్తాడో వాడే దేవత. అంటే ఇచ్చేవాడు దేవతని సులభంగా చెప్పుకోవచ్చు తెలుగులో. అంటే ఏది పడితే అది ఇచ్చేవాడు అందరూ దేవతలు అవుతారు. అంటే ఖచ్చితంగా దేవతే. చెట్టు నీడనిస్తుంది, పళ్ళు ఇస్తుంది, మనం అనేక రోగాల నుంచి బయటపడటానికి కావాల్సిన ఔషధాలు ఇస్తుంది, ఇన్ని చేస్తుంది. అందుకనే వనస్పతయో దేవత, అలాగే ఔషధులు దేవతలు, ఇవన్నీ ఊరికే చెప్పలేదు శాస్త్రం. అలాగా మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరికైనా ఏమన్నా ఇస్తున్నాం, ఇస్తే ఏమి ఇస్తుంది. మనం ఎంతసేపు రెండు చేతుల ద్వారా తీసుకోవడమే తప్ప ఇవ్వటం అనేది జనరల్గా ఉండదు. అందుకని మనం దేవతలు కావాలంటే ఇవ్వటం నేర్చుకోవాలి. ఏమి ఇవ్వగలం, మనం ఏమైనా మనిషి చర్మం కానీ గోల్డ్ కానీ ఎందుకు పనికిరావు. ఒక ఏనుగు చర్మం పనికొస్తుంది, ఏనుగు గోల్డ్ పనికొస్తాయి. ఈవెన్ పులిగోరు మెడలో వేసి తిరుగుతారు, స్టైల్గా ఉంటుంది. రకరకాల జంతువుల నుంచి తీసిన మందులు రోగాలకి వాడతారు, మనుషుల రోగాలకి. జంతువుల నుంచి తీసినవి, ఫర్ ఎగ్జాంపుల్ కాడ్ లివర్ ఆయిల్ ఉంది, కాడ్ లివర్ ఆయిల్ చేప నుంచి తీస్తారు. అది తీసి మనిషి లివర్ బాగా పని చేయకపోతే మందుగా వేస్తారు. అలాగే రకరకాల చెట్లు ఉన్నాయి, రకరకాల హోమియోలో ఒక మందు ఉంది, చీమల్ని నలిపేసి వాటి నుంచి తీసిన దాంతో మందు తయారు చేస్తారు, రొమాటిజం అంటే కీళ్ళ నొప్పులు తగ్గించడానికి. ఇలాంటివి అన్నీ కూడా మనిషి కోసం వాటిని అవి త్యాగం చేసుకుంటున్నాయి. అలాగే నాగుపాము విషం నుంచి మందు తయారు చేస్తారు, క్షణాల్లో లేచి కూర్చుంటారు ఎంత పెద్ద రోగం అయినా. కానీ మనిషి ద్వారా అలాంటిది ఏదన్నా జరుగుతుందా, ఆ ప్రశ్నకి జవాబు మనిషికే తెలియదు, మన అందరినీ వాడుకోవడమే తప్ప సృష్టిలో ఉన్న వాటిని మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం అంటే ఖచ్చితంగా లక్ష్యం ఇందాక చదువుకున్నాం దాంట్లో ఖనిజ వృక్ష జంతువులకి అందరికీ మనం ఉపయోగపడాలి, ప్లస్ దేవతలతో సహకరించి వాళ్ళతో కలిసి పనిచేసి భూమి స్వర్గవతరణ చేయాలి. అది మన బాధ్యత, అది మన కర్తవ్యం. దాన్ని సాధించడానికే మనం దేవతలుగా మారాలి. దేవతలుగా ఉంటేనే మనం దేవతలతో కలిసి పనిచేయగలం. మనం క్రిందటిసారి క్లాసుల్లో కోశాల గురించి చెప్పుకున్నాం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ కోశాలన్నీ పరబ్రహ్మమే అని ధ్యానం చేసుకోవాలి రోజు కాసేపు. ఇలా చేసుకుంటూ ఉంటే మనకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏం తెలుస్తుందంటే ఈ దేవతలు అనేవాళ్ళు సృష్టిలో ఉన్నవాళ్లే మన శరీరంలో కూడా ఉన్నారు అని తెలుస్తుంది. సృష్టిలో దేవత, మనలో దేవత ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనలో ఉన్న దేవతకి, సృష్టిలో ఉన్న దేవతకి ఒక కనెక్షన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మనతో కలిసి పనిచేస్తారు. దేవతలతో కలిసి మేము ఎలా పనిచేయాలండి అంటే మనని మనం సంస్కరించుకోవడం ద్వారా, మన శరీరాన్ని, ఇది శరీరము తుచ్ఛమైనది అని కాకుండా, ఈ శరీరం రోగగ్రస్తమైంది అని కాకుండా, ఈ శరీరం అనవసరంగా వచ్చి చచ్చిపోతుంది దీంతో అన్ని బాధలు అనకుండా, ఈ శరీరం పరబ్రహ్మము అని ధ్యానం చేసుకోవాలి రోజు కాసేపు. ఈ ప్రాణము పరబ్రహ్మము, ప్రాణం పరబ్రహ్మము అని ఎలా ధ్యానం చేయాలి అంటే పీల్చే గాలి పరబ్రహ్మము, వదులుతున్న గాలి పరబ్రహ్మం అనుకోవాలి. గాలి పీలుస్తున్నప్పుడల్లా పరబ్రహ్మం గాలి ద్వారా పరబ్రహ్మంగానే గాలి నాలో ప్రవేశిస్తుంది. అలాగే ఆపాన ప్రాణం అంటే వదిలేసే గాలి ద్వారా ప్రాణం, ఆ రూపంలో పరబ్రహ్మం ఉన్నాడు. అపాన ప్రాణ రూపంలో పరబ్రహ్మం ఉన్నాడు, ప్రాణ రూపంలో పరబ్రహ్మం ఉన్నాడు అని గాలి పీలుస్తూ వదులుతున్నప్పుడు ఆ భావనతో చేయాలి. అలాగే ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆలోచించే శక్తిగా పరబ్రహ్మంగా మనోమయ పురుషుడిగా మనోమయ కోశంగా ఉన్నాడు అని తిరిగాలి. పనులు చేస్తున్నప్పుడు ఈ పనులన్నీ చేయడానికి కావాల్సిన శక్తినిచ్చే పరబ్రహ్మంగా నాతో ఉన్నాడు అని ప్రతిసారి ప్రతి క్షణం పరబ్రహ్మాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనలో గుర్తుపెట్టుకోవడంతో పాటు మన ఎదురుకున్నామన్న వాళ్ళల్లో కూడా అలాగే ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కలిపి చేయాలి. ఏదో ఒకటి చేస్తే మళ్ళీ కుదరదు, అప్పుడు మనకు పొగరు వచ్చేస్తుంది, నేనే పరబ్రహ్మ అని అవతలోడు ఒకటి యూస్ చేస్తాను. అలా చేయకూడదు. అందుకని దేవతలు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు అంటే జనరల్గా ఇచ్చేవాళ్ళు ఎవడైనా దేవత అని, కానీ మీరు నిజంగా దేవతలు ఏం చేస్తారంటే వెలుగునిస్తారు. వెలుగు అంటే ఏంటి, ఇంగ్లీష్లో అయితే లైట్ అని చెప్పుకుంటాం, తెలుగులో వెలుగు అని చెప్పుకుంటాం. అందుకే వెలుగు అంటే ఒక దీపం వెలిగిస్తే ఎలాగైతే వెలుగు వస్తుంది, వెలుగు ఏం చేస్తుంది, చీకటిని పారద్రోలుతుంది. ఎక్కడ ఏ ఉన్నాయో వాటిని గురించి చెప్తుంది. అలాగే దీపానికి ఉన్న ఒక ధ్యాన శ్లోకం మీరు ఇదివరకు విన్నారు, మళ్ళీ వినొచ్చు. దీపం ద్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్య అంటే రెండు కాలాల మధ్యలో ఉన్న సమయం, అది ఎప్పుడు ఉండొచ్చు కానీ ప్రకృతిలో ఎప్పుడు ఉంటుందంటే ఉదయం అయ్యే ముందు, రాత్రిపోయి ఉదయం వచ్చే ముందు, ఉదయ సంధ్య. అలాగే సాయంత్రం చీకటి పడబోయే ముందు, పగలు అయిపోయే ముందు వచ్చేది సాయం సంధ్య. ఈ రెండు ముఖ్యమైన సంధ్యలు. అలా కాకుండా ప్రతి క్షణం 12-1 గంట మధ్యలో ఒక సంధ్య, 12-1కి 12-2కి ఒక సంధ్య, ఇలాగ ఎన్ని సంధ్యలైనా ఉండొచ్చు. ఆ సంధ్యలు అన్నిటి మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో అదంతా సంధ్యాదేవి. ఆ రకంగా దేవతలు ఏం చేస్తారంటే వెలుగునిస్తారు. ఆ వెలుగు మనకి ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో తెలిసేట్టు చేస్తుంది, మనలో ఉన్న చీకటిని పోగొడుతుంది. అజ్ఞానం అనే చీకటిని పోగొడతారు దేవతలు కూడా. భగవంతుడు వెలుగుని మన దగ్గర వరకు తీసుకొస్తారు, దేవతలు చేసే పని అది. దేవతలు ఏం చేస్తారంటే మనకు చేతనత్వాన్ని ప్రసాదిస్తారు. మనలో ఈ శరీరంలో ఉండి ఆ దేవతలు పనిచేస్తూ ఉన్నారు కాబట్టే మన శరీరం ఇలా ఉంటుంది. మన చేతనత్వం మనం వికసించడానికి సూర్యకిరణాల్లో ఉన్న సూర్య హృదయం, ఒకటి కాస్మిక్ సన్, 2 సోలార్ సన్, 3 ఫిజికల్ సన్. ఈ 3 చెప్పుకున్నాం. కాస్మిక్ సన్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, అంతా నేను అంతే. తర్వాత వచ్చేది సోలార్ సన్ అంటే సవిత. ఆ సవిత తేజస్సు ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే మనలో ఉన్న చేతనత్వం వికసించబడుతుంది, ఇంకా దేని ద్వారా కాదు. దాంట్లో పనిచేసేవాళ్ళు అగ్నిశ్వాత్తులు, పరిషిషదులు అని ఇదివరకు చెప్పుకున్నాము. వాళ్ళందరూ పరిణామ క్రమంలో మనం ముందరికి వెళ్ళడానికి పనిచేస్తారు. అలాగే పరిణామ క్రమంలో ముందరికి వెళ్ళటానికి పనిచేసే దేవతల్లో దేవతల తల్లి అదితి. అదితి ఉదయాన్నే మనం సూర్యుడి కంటే ముందరే లేచి స్నానం చేసి తూర్పు దిక్కులు తిరిగి నుంచుంటే ఆ చీకటి పోయి మెల్లిగా కొంచెం 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 ఎర్రటి కిరణాలు వస్తూ ఉంటాయి. జస్ట్ ఆ ఎర్ర కిరణాలు వచ్చే ముందు ఉన్న చీకటి ఏదైతే ఉందో అది ఎరుపు నలుపు కలిసిన చీకటి, అది అక్కడ ఖచ్చితంగా అదితి అనే దేవత పనిచేస్తుంటుంది. దేవమాత, దేవమాత అదితి. మనం గాయత్రిని దేవమాత అంటాం, అలాగే వేదమాత, తర్వాత విశ్వమాత అంటాం. ఈ మూడు రూపాలలో గాయత్రిని మనం దర్శిస్తాం. దాంట్లో మనం రోజు కనిపించే దేవమాతను చూడటానికి ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి ఏం చేయాలి, సూర్యోదయం కంటే ముందర లేచి స్నానం చేసి తూర్పు వైపు తిరిగి నమస్కారం పెట్టుకోవాలి. ఆ దేవమాత ఎవరైతే ఉన్నదో అదితి, ఆ అదితి కొడుకు కాబట్టి సూర్యుడికి ఆదిత్యుడు అని పేరు. ఈ అదితి నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో దాన్నే ఉషామాత అని కూడా అంటాం, ఉషస్సు. ఆ ఉషస్సు యొక్క కిరణాలు మన మీద పడితే ఏమవుతుందంటే, మనం ఏ పరిణామ క్రమంలో ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి కంటే పై స్థాయిలోకి మనం జాగృతం అవుతుంది మనలో ఉన్న చేతనం. అంటే ఖనిజాల మీద పడ్డది అనుకోండి, ఆ తేజస్సు ఖనిజంలోంచి అది వృక్షాల్లోకి మారేటట్టుగా జాగృతం అయ్యేటట్టుగా శక్తినిస్తుంది ఆ ఉషస్సు అనే శక్తి. ఖనిజాల మీద పొద్దున్నే మరి భూమి మీద పడుతుంది కదా ఎర్రటి కిరణం. తర్వాత ఉషామాత యొక్క కిరణాలు, నెక్స్ట్ చెట్ల మీద పడినప్పుడు చెట్లలోంచి జంతువుల్లోకి పరిణామం చెందేటట్టుగా వాటిల్లో ఒక ఉద్బోధన చేస్తుంది, అంటే మేలుకొలుపుతుంది. అలాగే జంతువుల మీద పడినప్పుడు జంతు స్థితి నుంచి మానవ స్థితికి వచ్చేటట్టుగా ఉద్బోధిస్తుంది, మేలుకొలుపుతుంది. ఇదైన తర్వాత మానవుల మీద పడితే ఏం చేయాలి, మరి నెక్స్ట్ స్థితికి తీసుకెళ్ళి. కాబట్టి దేవతా స్థితికి తీసుకెళ్ళాలంటే మనం ఎప్పుడో హాయిగా 7, 8, 9, 9 లేచి అప్పుడు మేము ఉషస్సుని తీసుకుంటున్నాం అంటే కుదరదు. ఆ టైంలో కూర్చోవాలి. ఆ టైంలో కూర్చుంటే అప్పుడు సావిత్రి అనే కావ్యంలో ఋషి అరవిందులు ఏదైతే చెప్పారో ఆ జ్ఞానం అంతా కూడా, ది డాన్ అనేది ఒక చాప్టర్ ఉంది దాంట్లో, ఆ సూర్యోదయం ఏదైతే ఉందో, సౌభాగ్య సూర్యోదయం అని గురువు గారు ఇచ్చిన మొదటి చాప్టర్ ఏదైతే ఉందో, ఆ విషయాలు మనకు అనుభవంలోకి వస్తాయి. ఆ రకంగా మనం దేవతలతోటి కలిసి పనిచేయటానికి మనం దేవతలు అవుతుంది. దేనివల్ల, ఉషస్సు వల్ల. ఈ విశ్వకారణమైన నేను అనేది ఏదైతే ఉందో, విశ్వానంతటికి కారణమైన దాన్ని నేను, అదే అహం, అదే అఖండ జ్యోతి. ఎక్కడైతే అఖండ జ్యోతి ఉందో అక్కడ నేను ఉన్నాను అని గురువు గారు ఇచ్చారు. అంటే మనం అఖండ జ్యోతిని ఒక ఫోటోలాగా పెట్టుకుంటాం అనే ఒకటి. రెండు, ఈ విశ్వం అంతటికి మూల కారణమైన తేజస్సు ఏదైతే ఉందో అఖండమైనది, అది నేను అని ధ్యానం చేయటం, ఆ ధ్యానంలో మనం దాన్ని దర్శించడం అనేది ఏదైతే ఉందో, అలాంటి వెలుగుని మనకు అందించేవాళ్ళు దేవతలు. ఫర్ ఎగ్జాంపుల్ వరుణుడు అనే దేవతున్నాడు. వరుణుడు అంటే ఆవరించేవాడు, భగవంతుడు చుట్టూ ఆవరించి ఉంటాడు అన్నమాట. ఆయన ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో భగవంతుడు వెలుగుని మన వరకు తీసుకొస్తాడు. మనం యజ్ఞం చేసే ముందు కలశస్థాపన చేసేటప్పుడు మొట్టమొదట వరుణ మంత్రం చెప్తాం, ఆ తర్వాత కలశస్థాపన మంత్రం చెప్తాం. వం 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 వరుణాయ నమః అని మంత్రం యాక్చువల్గా 4 సార్లు వం అంటాం, వరుణాయ నమః అంటాం. దానివల్ల వరుణగ్రహము, మన జ్యోతిష్శాస్త్రంలో దాన్ని వరుణుడు అని లేదా యురేనస్ అని అంటాం. అక్కడి నుంచి మనకు దేవతలు నేను అనే వెలుగు గురించి చెప్తారు. దీన్ని కాస్మిక్ సన్ అంటాం అన్నమాట. ఈ కాస్మిక్ సన్ గురించి మనం పంచకోశాల్లో చెప్పుకుంటున్నప్పుడు అక్కడికి మాటలు వెళ్ళలేవు, మన స్తోత్రాలు కానీ గాయత్రి జపం కానీ ఇలాంటివి ఏమి వెళ్ళలేవు. ఎతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుతో సహా వాక్కులన్నీ కూడా వెనక్కి వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ అఖండ మౌనం ఉంటుంది. అఖండ మౌనంలో ఒకరు సాధన చేస్తున్నారంటే, మౌన సాధన చేస్తున్నారంటే అర్థం ఏంటి, కాస్మిక్ సన్ తోటి ఒకటిగా ఉన్నారు. నాట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్. సీక్రెట్ డాక్టర్లో చాలా ఉంటుంది, చాలా చోట్ల వస్తుంది అన్నమాట. ఏమని, హూమ్ ఏంటి, అతని గురించి నేను చెప్పడానికి లేదని తెలుగులో సింపుల్గా చెప్పుకోవాలంటే, అలాంటి పదం ఈ కాస్మిక్ సన్ గురించి అన్నమాట, లేకపోతే సెంట్రల్ స్పిరిచువల్ సన్. ఎప్పుడైతే ఈ సూర్యుడిలో ఉన్న తేజస్సు, నాలో ఉన్న తేజస్సు ఒక్కటి అని ధ్యానంలోకి వెళ్ళామంటే ఆటోమేటిక్గా మీరు అఖండ మౌనంలోకి వెళ్ళిపోతారు ఎవరైనా సరే. దాన్నే మనం పంచకోశ విద్యలో చెప్పుకుంటున్నాం. పంచకోశ విద్యలో దహరాకాశ విద్య అని చెప్పుకున్నా, ఆ పేరు చెప్పలేదు మీకు నేను. సూర్యుడిలో ఏ తేజస్సు ఉందో అదే తేజస్సు నా హృదయంలోనూ ఉన్నది. సంధ్యావందనంలో వచ్చేది అసావాదిత్యో బ్రహ్మ అంటే, ఆ ఆదిత్యుడిలో ఎవరైతే ఉన్నాడో అతడే నాలో ఉన్నాడు, అతడు నేను ఒకటే, స ఏక. మన శరీరం ఎంత ఉందో హృదయం అంతా ఉంటుంది, తల నుంచి పాదాల వరకు. లోపల డీటెయిల్స్ అన్నీ తీసేసి ఒక బొమ్మ అలా అవుట్లైన్ గీస్తే అదంతా హృదయం అనమాట. ఆ హృదయం అంతా కూడా దేంతో నిండి ఉంది, ఆకాశంతో నిండి ఉంది. బయట ఆకాశం ఉంది శరీరానికి, అలాగే లోపల కూడా ఆకాశం. ఆ ఆకాశంలో మళ్ళీ మనస్సు అనే స్వరూపంగా భగవంతుడు ఉన్నాడు. అది సీక్రెట్ యాక్చువల్గా. దీన్ని మంత్రపుష్పంలో ఇలా చెప్తారు, నీవార శోక వత్తన్వీ పీతాభాస్వచ్చణూపమ. అంటే అంత చిన్న వరిగింజలాగా చిన్నది ఉంటుంది, అంత చిన్నగా ఉన్నది ఏదైతే ఉందో ఆ పాయింట్, దాంట్లోంచి మన ఈ శరీరం పెరగడానికి కావాల్సిన శక్తి మొత్తం వస్తూ ఉంటుంది. అన్నం తింటే దాంట్లోంచి మనం బలం ఏదైతే స్వీకరించాలో ఆ బలం స్వీకరించేదంతా కూడా ఆ పాయింట్ వల్ల, ఆ దాంట్లో ఉన్న అన్నం మనకు వంట పడుతుంది తప్ప తినే దాంట్లో ఏమి ఉండదు అని చెప్తుంది శాస్త్రం. అలాగే బయట గాలిని గాలి పీల్చుకుంటున్నా, ఆ గాలి పీల్చుకునేది గాలి వదిలేది అంతా కూడా ఆ పాయింట్ వల్ల జరుగుతుంది. అలాగా మన లోపల యంత్రాంగం ఏదైతే ఉందో అదంతా కరెక్ట్గా పనిచేసేటట్టు మొత్తానికి శక్తినిచ్చే ఒక థర్మల్ పవర్ స్టేషన్ లాంటిది అనమాట లోపల ఉన్న ఆ పాయింట్. అదే సూర్యుడిలో కూడా ఉంటుంది, అదే అక్కడి నుంచి సూర్యుడి నుంచి శక్తిని ప్రసరిస్తూ ఉంటుంది. అదే శక్తి కేంద్రం మనలోనూ ఉంది, ప్రతి ఒక్కళ్ళలో ఉంది, ప్రతి వారిలో ఉంది. అది గురువులోనూ అలాగే ఉంటుంది. గురువు ఎలాంటి వారంటే వారు ఈ విశ్వం మొత్తానికి ఏదైతే శక్తి కేంద్రమో దానితో అనుసంధానించబడి ఉంటారు కాబట్టి అది పెద్ద ట్రాన్స్ఫార్మర్. మనం అదే గురువుని మన హృదయంలో తలుచుకుని నమస్కరించుకుంటాం కాబట్టి బ్యాటరీ ఛార్జింగ్ కోసం మీరు హరిద్వార్ రండి, శాంతి కుంజు రండి అని గురువు గారు అంటంలో అర్థం ఏంటంటే మీ హృదయంలో ఉన్న ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నాతో కలపండి అని చెప్పడం. అలా చెప్పరు, ఊరికి మీరు రండి ఇక్కడికి వచ్చి 9 రోజులు ఉండి వెళ్ళండి, మీరు మళ్ళీ శక్తి పుంజుకుంటారని చెప్తారు. కానీ సాధనాపరంగా అది తెలుసుకోవాలి. అదైన తర్వాత ఈ వెలుగును మనకి దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు దేవతలు అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మన శరీరంలోనే ఉంటారు అనేది మొదట గుర్తుపెట్టుకోవాలి. దేవతలు గుళ్ళల్లో ఉంటారు, దేవతలు ప్రకృతిలో ఉంటారు, నిజమే సృష్టిలో ఉంటారు. వాళ్ళందరూ సృష్టిలో ఎంతమంది ఉన్నారో 33 కోట్ల దేవతలు, వాళ్ళందరూ మనలో ఉన్నారు. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అశ్విని దేవతలు ఇద్దరు, ఈ రకంగా 33 గణాలు, 33 కోట్ల దేవతలు. కోటి అంటే ఇక్కడ సమూహం, గ్రూప్. వీళ్ళు సృష్టిలో ఉన్నట్టే మనలో ఉంటారు. ఇలాంటి దేవతలతోటి మనం కలిసి పనిచేయాలి. చేసి ఏం చేయాలి, మనం కూడా దేవతలుగా మారాలి. అప్పుడే ఈ భూమి స్వర్గంగా అవతరిస్తుంది, అంతవరకు అవతరించదు. ఇంకా దీనికి ఈ వెలుగును ఎప్పుడైతే మనం దర్శించామో దీన్ని పంచడం అనేది చేయాలి, అప్పుడు మనం దేవతలు అవుతాం. అంతేగాని ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం ఓకే రైట్, దాహం వేసిన వాడికి మంచినీళ్ళు ఇవ్వడం రైట్, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వడం, అలాగా ఇవన్నీ ఇవ్వటం కిందకే వస్తాయి. అవన్నీ మంచివి చెయ్యాలి, అది జీవన విధానం. అట్ ది సేమ్ టైం మనం జ్ఞానపరంగా ఏంటంటే మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఇప్పుడు చెప్పుకో నేను నేను నేనైతే ఎన్నిసార్లు అనుకుంటున్నాను, అది ఆత్మజ్ఞానం. అంటే ఈ ఉన్నదంతా నేనే అని తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం. ఈ రెండింటికి ఒకటి వస్తే ఇంకోటి అదే వస్తుంది. ఈ సృష్టి మొత్తం పరబ్రహ్మమే అని తెలిస్తే అప్పుడు దాంట్లో నేను ఒక భాగం, నేను పరబ్రహ్మ యొక్క అంశని అనేది ఆత్మజ్ఞానం. ఇదంతా కూడా బ్రహ్మం అంటే బ్రహ్మజ్ఞానం. ఈ రెండిట్లో ఏదొకటి వచ్చినా రెండోది వస్తుంది. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించి 10 మందికి పంచడం అనేదే ఇవ్వటము, ఇవ్వటం ఇవ్వటం ఇవ్వటం, ఇదే మీరు నేర్చుకోవాల్సింది. దీన్నే ఇలా ఇవ్వటం ఎవరైతే చేస్తారో వాళ్ళేనే దేవతలు అంటారు అని మాస్టర్ కొటేషన్స్లో ఒక కొటేషన్. ఆ ఇవ్వటం అనేది ఏమి ఇవ్వటం, ఈ నేను అనే వెలుగును, నేను అనే జ్ఞానాన్ని ఇవ్వటం. మీరు చెయ్యాల్సింది ఏంటి, వ్యక్తిగత సాధన కంటే జ్ఞాన యజ్ఞానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని మాస్టర్ కొటేషన్. ఆ జ్ఞాన యజ్ఞం ఏంటంటే ముందర మనకు వస్తే కదా, మనకు ఊరికే థియరిటికల్గా తెలిస్తే కుదరదు, థియరిటికల్గా తెలిస్తే కాటి అంటుంటాం. ఆ మాటల వెనకాల శక్తి ఏమి ఉండదు దానికి, ఊరికే చిలక పలుకుల్లా ఉంటాయి. చిలక పలుకుల వల్ల ఉపయోగం లేదు, దానివల్ల నష్టం జరుగుతుంది. అందుకని ఈ దేవతలకు కర్తవ్యం అంటూ ఉంటుంది తప్ప వాళ్ళకి వాళ్ళ ఇష్టం ఇష్టాలు ఏమి ఉండవు. అలాగే ఎప్పుడైతే మనం కూడా మనను ఈ దేవత్వ ప్రకటన మనలో జరిగిందో, మనలో దైవత్వ ప్రకటన జరిగిందో, నేను అనే జ్ఞానం మనకు వచ్చిందో, మనలో దేహంలో ఉన్న దేవతలతో కలిసి పనిచేయడం ఎలాగో మనకు అర్థమవుతుందో, అప్పుడు మనకు వ్యక్తిగతంగా కుటుంబంలో ఉన్న బాధ్యతలతో పాటు గురువు పరంపర యొక్క మనం వాళ్ళకి ఉన్న కనెక్షన్ ఏమిటో తెలుసుకుని దాంట్లో మనం ఏం చెయ్యాలి, మన బాధ్యత ఏంటి, దాంట్లో మన ధర్మం ఏంటి, మన కర్తవ్యం ఏంటి అనేది తెలుసుకుని దాన్ని కూడా ఆచరిస్తూ ఉండాలి. ఎలాగైతే నిస్వార్థంగా దేవతలు పనిచేస్తారో మన దేహంలో ఉండి, మన దేహంలో ఆకలి వేసేటట్టుగా కొందరు దేవతలు పనిచేస్తారు, అన్నం అరిగేటట్టుగా కొందరు దేవతలు పనిచేస్తారు, రక్తం ప్రసరించేటట్టుగా కొందరు దేవతలు పనిచేస్తారు, పిల్లలు పుట్టి వంశవృద్ధి జరిగేటట్టుగా కొందరు దేవతలు పనిచేస్తారు, కళ్ళు చూడాలంటే దేవతలు పనిచేస్తారు, చెవులు వినాలంటే దేవతలు పనిచేస్తారు, మాట్లాడాలంటే దేవతలు పనిచేస్తారు, రుచి చూడాలంటే దేవతలు పనిచేస్తారు, చేతులు కాళ్ళు కదలాలంటే దేవతలు పనిచేస్తారు, చల్లగా ఉంది వేడిగా ఉంది ఇలా స్పర్శ జ్ఞానం దేవతలు పనిచేస్తారు, ఆలోచించాలి దేవతలు పనిచేస్తారు, ఈవెన్ మన ఒంట్లో అక్కర్లేని విసర్జించాలి దానికి కూడా దేవతలు పనిచేస్తారు, నిద్ర పోవాలి దేవతలు పనిచేస్తారు, నిద్ర లేవాలి దేవతలు పనిచేస్తారు. కాబట్టి నిరంతరం దేవతలు ఎప్పుడూ మనలో పనిచేస్తూనే ఉంటారు. మనం వాళ్ళతో ఎప్పుడైతే అనుసంధానం చెందామో అప్పుడు కూడా మనం కూడా అలా నిరంతరం పనిచేసే స్థితికి వస్తాం. అలా నిరంతరం పనిచేసే స్థితికి రావాలి అన్నా, పరిణామక్రమంలో మనం ముందరకు వెళ్తున్నామన్నా, భగవత్ ప్రణాళిక తెలుసుకుని ముందరకు వెళ్తున్నామన్నా, మనం మొదట రీచ్ అవ్వాల్సిన ఫండమెంటల్ స్టెప్ మౌనం. మౌనం అనేది ఇందాక చెప్పుకున్నాం మనం, ఒక మౌన స్థితిని సాధించిన గురువుని చూస్తూ కూర్చున్నా మనకు మౌనం వచ్చేస్తుంది. మా డాక్టర్ గారికి చెప్పాం ఒక రోజు, రమణ మహర్షి గారి ఫోటో పెట్టుకుని ఇలా కూర్చోండి ఏమవుతుందో చూడండి అంటే ఆవిడకి ఊపిరి ఆగిపోయిందండి. కాసేపు ఊపిరి ఆగిపోవడం అంటే మామూలుగా ఊపిరి ఆగిపోయా అలాగా ఇబ్బంది పడిపోవటం కాదు, చాలా ఆనందంగా ప్రశాంతంగా ఊపిరి లేని స్థితి, ఊపిరి పీల్చుకోక్కర్లేదు, ఊపిరి వదలక్కర్లేదు. ఇవి చాలాసార్లు చెప్పుకున్నాం మనం మన క్లాసుల్లో. ప్రాణాయామం నిజంగా చేస్తే మనం ఊపిరి శ్వాస ఆగిపోతుంది, దాని ద్వారా మన మనస్సు ఉండదు. అప్పుడు మన మనస్సు ఉండకుండా ఎవరు ఉంటుంది, భగవంతుడే మన మనస్సులో ఉంటాడు. అక్కడ గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడితో మనం ఉన్నాం అన్న దానికి గుర్తు ఏంటంటే మన శ్వాస ఆగిపోవడం. అప్పుడు ఎవరి శ్వాస ఆగిపోయి వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా ఆనందంగా శాంతంగా ఉంటుందో వాళ్ళు ఆ సమయంలో భగవంతుడితో కలిసి ఉన్నారు అని గుర్తు. అది ఆవిడకి వచ్చింది. అలాగా మనం కూడా మనకి ఇష్టమైన గురువుని అలాగ మన గుండెలు గర్తుకొని లేకపోతే అలా చూస్తూ కూర్చుంటే మనం కూడా ఆటోమేటిక్గా ఆ స్టేజ్ రీచ్ అవుతాం. అలాగ మౌన స్థితిలోనే పరిణామక్రమంలో మనం పార్టిసిపేట్ చేయగలం అని మాస్టర్ యొక్క ఉద్బోధ. ఇది తెలుసుకుంటూ మనం ఏం చేయాలంటే సమాజాన్ని కాకుండా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అని మాస్టర్ చెప్తున్నారు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, ఉద్ధరేది ఆత్మ ఆత్మానం, కృష్ణుడు కూడా అదే చెప్పాడు. దీనికి అందరికీ మనం చేయాల్సింది ఇందా చెప్పేసుకున్నాం, మళ్ళీ రిపీట్ చేస్తాం. జీవించే విద్యను, జీవన కళను, ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవన దేవతా సాధనని నేర్చుకోవాలి. దీన్ని మన మీద అప్లై చేసుకుంటూ ఆ ప్రాక్టికల్స్లో వచ్చినవి సైంటిఫిక్గా ప్రూవ్ అవుతున్నాయా లేదా అని తెలుసుకుంటూ, ఎందుకు సైంటిఫిక్గా ప్రూవ్ అవుతున్నాయా లేదా అని తెలుసుకుంటూ అన్నా అంటే, నిన్న మనం క్లాస్లో చెప్తున్నాం, ఒక మాస్టర్ లెటర్ రాశారు, దాంట్లో ఏం చెప్తారు, సైన్స్ అండ్ ఫిలాసఫీ పుట్ టుగెదర్ గివ్స్ సొల్యూషన్ టు ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ది వరల్డ్. అది ఆయన మాట. అందుకని ఇదే పదాన్ని మనం గురువు గారు ఏం చెప్తారంటే, ఆధ్యాత్మిక పృష్ఠభూమిలో వైజ్ఞానిక పృష్ఠభూమిలో ఈ ఆధ్యాత్మిక సత్యాలను ఎప్పుడైతే మనం ఆవిష్కరిస్తామో అప్పుడు కొత్త యుగాన్ని చేయడానికి కావాల్సినంత ఏర్పడుతుంది. ఈ తద్వారా వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో కుటుంబంలో వాడుకుంటూ ఖనిజ వృక్ష జంతు తర్వాత మానవ తర్వాత దేవ ఈ సమూహాలన్నిటికీ దీన్ని పంచుతూ మనం దేవతలతో కలిసి పనిచేస్తూ కొత్త యుగాన్ని స్థాపించాలి. కాబట్టి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మా స్టార్కే, నన్ను ఎవరు ఫాలో అవుతారో వాళ్ళందరికీ ఈ కార్యక్రమం ఇస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఈ పని మొత్తం చేయడానికి మనకు శక్తి కావాలి. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మాస్టర్ మాస్టర్ కార్యక్రమం అంతా నడపడానికి ఒక శక్తిని ఆయన దర్శించారు. ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ యోగమాయతో కలిసి ఆ కాలంలో ధర్మయుగాన్ని స్థాపించారు, అలాగే పరమపూజ్య గురుదేవులు గాయత్రి మాతని ఆద్యశక్తిగా, ఏకముఖి గాయత్రి ఆద్యశక్తి దర్శించి నవయుగ నిర్మాణ యోజన కార్యక్రమాలన్నీ చేపట్టారు. అలాగే మాస్టర్కి తను గురువు గారి యొక్క కార్య ప్రణాళిక భూమిపై స్వర్గావతరణ అనేది చేయటానికి ఆయన ఏం చేస్తే ఇదంతా జరుగుతుంది. ఇంకా చేయటమేంటి, మరి గురువు గారు చెప్తారు నేను ఎప్పుడో చేసేస్తాను, ఇంకా సూక్ష్మలోకాల్లో అంతా అయిపోయింది, ఇంకా భౌతికంగా మీరు చేయాల్సిందే అన్నప్పుడు పాయింట్ అక్కడ ఉందన్నమాట. ఎక్కడుంది? సూక్ష్మలోకాల్లో నేను చేసేసానంతా, మీరు ఇంకా భౌతిక లోకంలో చెయ్యాలి అన్నప్పుడు ఆ భౌతిక జగత్తులో చేయటానికి కావలసిన శక్తిని మాస్టరు మహాయోగేశ్వరీదేవిగా దర్శించి ఆ శక్తిని వాడుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ విస్తరింపజేశారు. మాస్టర్ సప్తఋషి ఆశ్రమం కూడా పెట్టక మునుపు మహాయోగేశ్వరీదేవిని దర్శించి ఇందా చెప్పాను మీకు ఆ ఫోటో అదే బొమ్మ అవి గీయించి అక్కడ మొట్టమొదటిగా ఒక పట్న కుటీరంలాగా వేయించి దాంట్లో పెట్టి మొట్టమొదటి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత సప్తఋషి ఆశ్రమం సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఇలాంటివన్నీ నిరంతర సమర్థ సద్గురు శిబిరాలు నడపడం ఇవన్నీ కూడా ఆశ్రమాలు స్థాపించడం రకరకాలవన్నీ విస్తరణ కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడి నుంచి మొదలయ్యాయి. ఈ మహాయోగేశ్వరీదేవి అనుగ్రహం ఉంటే తప్ప మనం ఈ కొత్త యుగాన్ని నిర్మించలేము. ఇంతకీ కొత్త యుగాన్ని నిర్మించడం లేదా భూమి స్వర్గావతరణ అంటే ఏమిటి, దానికి ఏమేం పనులు చేయాలి అంటే గురువుగారి సాహిత్యం బాగా తెలిస్తే తప్ప మళ్ళీ దీనికి కూడా ఆన్సర్ చెప్పలేము. ఎందుకంటే అవి తెలుసు కానీ తెలిసినట్టుగా ఉండి మిస్ అయిపోతుంది. దుష్ప్రవృత్తుల నిర్మూలన, సత్ప్రవృత్తుల సంవర్ధన అనేది ముఖ్యమైనది. ఈ ముఖ్యమైన దానికి ఏం చేయాలన్నారు, అశ్వమేధ యాగ పరంపర అన్నారు. ఈ అశ్వమేధ యాగాలు ఇవన్నీ చేయాలి.